Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి ఇవాళ సాటర్డే కాబట్టి మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్స్ కాకుండా సంగీతమో సాహిత్యమో హాస్యమో లేదా చరిత్రో లేదా ఇట్లాంటివి ఏమన్నా చెప్పుకుంటూ ఉంటాం కదా సాటర్డేస్. అందులో భాగంగా నేను మీకు ఆల్రెడీ చెప్పా, ఏప్రిల్ 1st నుంచి నేను, అంటే ఏప్రిల్లో వచ్చే 1st శనివారం నుంచి మీకు పాత నాస్టాలజిక్ కథలన్నీ చెప్తూ ఉంటాను. బెడ్ టైమ్ స్టోరీస్ పిల్లలకు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాను. సో కుటుంబం అంతా కూర్చొని హ్యాపీగా అవి వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. ఐ మీన్ టు సే విన్న తర్వాతే నండోయి, వింటున్నప్పుడు కాదు. అంటే జాతకరత్న కథలు, పరమానంద శిష్యుల కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఇలా ఏవో ఒకటి నేను చెప్తూ ఉంటాను ఓన్లీ సాటర్డేస్. అండ్ మన కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇంటికి లేట్గా వచ్చినప్పుడు చెప్పే కథల కన్నా చాలా ఇంట్రెస్టింగ్గానే చెప్తాను, కాబట్టి మీకు అందులో ఏ డౌట్ అక్కర్లేదు. ఇక ఇవాళ నేను చెప్పబోయేది మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో బిగ్ బి అని పిలుచుకునేటటువంటి ఒక హైలీ టాలెంటెడ్ పర్సన్ గురించి. అదేంటి, దగ్గరలో తన పుట్టినరోజు కూడా లేదు కదా అనుకుంటున్నారా? నేను ఒక ఆర్టికల్ చూశాను, ఏంటంటే అసలు తనకు ఆ పేరు ఎలా పెట్టారు అనే విషయం గురించి ఒక ఆర్టికల్ చూశాను. నాకు అది బాగా నచ్చింది. అసలు ఇంత హైలీ టాలెంటెడ్ పర్సన్, అంటే మీరు గమనిస్తే కనుక ఒక టైంలో హీ వాజ్ టోటలీ డూమ్డ్. అంటే ఇంకెలా అంటే ABCL కార్పొరేషన్ మూసేసే పరిస్థితి, మూవీస్ పెద్ద ఆడలేదు, అలా ప్రతి ఏ వైపు నుంచి చూసినా ప్రతికూలతలు తప్ప ఒకటి కూడా అనుకూలత కనపడలా. మళ్ళీ ఒకసారేమో ఈ కూలీ షూటింగ్ టైంలో ఒకసారి దెబ్బ తగిలి ఆ తర్వాత మళ్ళీ తను కోలుకున్నాడు. ఇలా ఎన్నెన్నో సార్లు, చాలాసార్లు మెడికల్ ఎయిల్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్లీ కానివ్వండి, ఎమోషనల్లీ కానివ్వండి, అన్ని విధాల ఎంత పడ్డాడో అంతకన్నా ఎక్కువగానే పైకి లేచాడు. ఆయన లైఫ్లో గనక ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ ఏజ్లో ఏవైతే తను ఇప్పుడు స్టోరీస్ తీసుకున్నాడో, తన కోసమని స్పెషల్గా స్టోరీస్ రాసి మరీ తనని యాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారంటేనే మనకు అర్థం కావాలి ఏ రేంజ్లో తనకి డిమాండ్ ఉంది అనేది. మామూలుగా ఇంక మీరు అదే ఏజ్ వాళ్ళని ఎవరినైనా తీసుకోండి, ఇంత డిమాండ్ మనకు కనపడదు. ఇటు పింక్ కానీ, లేకపోతే 101 నాట్ అవుట్, 104 నాట్ అవుట్, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే దాంట్లో శశి కపూర్, మన రిషి కపూర్ ఉన్నాడు, కానీ రిషి కపూర్ కోసం ఆ పాత్ర రాయలేదు, అమితాబ్ బచ్చన్ కోసమే రాశారు. అండ్ అది అంతే చక్కగా పోర్ట్రే కూడా చేశారు. ఒక మనిషి ఎప్పుడైనా సరే అంటిల్ హిజ్ లాస్ట్ బ్రీత్ తను గనక యాక్టింగ్ ఆర్ ఎనీ అదర్ ప్రొఫెషన్ దట్ హీఈస్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అందులో కనుక కొనసాగితే ఇంకా అంతకుమించి కావాల్సింది ఏం లేదు. అండ్ అమితాబ్ బచ్చన్ నిజంగా ఆ విషయంలో మటుకు ఎప్పుడైతే తను ఫస్ట్ రిజెక్ట్ అయ్యాడో, ఏంటి ఆ హైట్, ఏంటి ఆ పర్సనాలిటీ, ఏంటి ఆ వాలకం, ఏంటి అని తిట్టుకున్నప్పటి నుంచి మొదలుపెట్టి ఈవెన్ ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా కూడా ఆల్ ఇండియా రేడియో రిజెక్ట్ చేసేసి, ఏంటి ఆ వాయిస్, ఏంటి అంత బేస్, ఏంటి అసలు ఆ వాయిస్ ఎవరైనా వింటారా అన్నట్టుగా తిట్టి బయటికి పంపించిన, రిజెక్ట్ చేయించుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ఎన్నో సినిమాలకి మీ వాయిస్ ఓవరే కావాలని అడిగేటంతలాగా గ్రూమ్ అయ్యాడంటేనే అర్థమవుతుంది తన పట్టుదల, తన వర్క్ పట్ల ఉన్నటువంటి కన్విక్షన్. సో వీటన్నిటి మధ్య అమిడ్స్ట్ ఆల్ దిస్ మనకి మామూలుగా బిగ్ బి అనగానే ఒక మంచి ఆరా, ఒక మంచి పాజిటివ్ పర్సనాలిటీ, తను ట్వీట్స్ కూడా ఎంత సెన్సిబుల్ ట్వీట్స్ అంటే ఏదో మామూలుగా ఒక మూవీ అప్డేట్ ఏదో ఇస్తున్నట్టు అట్లాంటివి ఏవి పెట్టడు. తను ఎప్పుడు పెట్టినా లైఫ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని పారద్రోలి ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ అయ్యేటట్టుగా పెడతాడు. ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా చూసుకోండి మీరు, ప్రతి ఒక్కళ్ళకి పెద్ద దిక్కనే చెప్పాలి. మన ఎప్పుడో సైరా నరసింహారెడ్డి ఇంటర్వ్యూ అప్పుడు కూడా చిరంజీవి కూడా అదే చెప్పాడు. ఈయన అసలు మా మూవీలో యాక్ట్ చేస్తారా లేదా అని ఒక రకమైన టెన్షన్ ఉండేది. కానీ అట్ లాస్ట్ వి కుడ్ రోప్ హిమ్ ఇన్ అని చెప్పి, ఇలా అంటే ఏ భాష వాళ్ళైనా సరే వాళ్ళ ఒక ఐడియల్ పర్సన్గా తనని తీసుకుంటారు. మరి ఇంతమంది ఐడియలైజ్ చేయడానికి కారణం తన డిసిప్లిన్, తన కమిట్మెంట్, తన ఆనెస్టీ, ఎంత ఎదిగినా ఒదుగునేటటువంటి తత్వం, ఇలా ఎన్నో ఉన్నాయి. సో మరి అసలు అమితాబ్ బచ్చన్ అనేటటువంటి ఆ పేరులో అంత ఒక పాజిటివ్ ఆరా ఉన్నప్పుడు అసలు ఆ పేరు ఎలా పెట్టారు, ఆ విషయానికి గనక వెళ్తే అప్పుడు అది మనకి ఇంకా దానికి అసలు అర్థం ఏంటి, అసలు ఎందుకు అలా పెట్టారనే విషయానికి వస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్న హరివంశ్ రాయ్ బచ్చన్ అని మనకి తెలుసు. ఆయన మంచి ప్రఖ్యాత కవి, సంస్కరణవాది. ఇలా ఆయన తన కొడుక్కి అమితాబ్ అని పెట్టడంలో బౌద్ధ దేవుళ్ళలో ఒకళ్ళు ఆయన పేరు పెట్టారు. అదేంటి బౌద్ధ దేవుళ్ళు అనే ప్లూరల్ ఫామ్ ఎందుకు వచ్చింది, గౌతమ బుద్ధుడు ఒక్కడే కదా బౌద్ధ మతంలో ఉన్నది అనుకుంటే, ఆగ్నేసియా, ఆగ్నేయ ఏషియాలో, చైనాలో, జపాన్లో, టిబెట్లో, అజంతా, ఎల్లోరా గుహల్లో చాలా చోట్ల బౌద్ధాలయాల్లో విగ్రహాలు కనపడతాయి. అవి ఎవరివి అనేది తెలియదు, బట్ ఏంటంటే కింద పేర్లు ఎవరు కనపడతాయి కానీ అవి మనం ఎప్పుడు విన్నట్టు కూడా అనిపించదు. ఆ పేర్లు గనక మీరు గమనించి ఉంటే కింద రాసింది ఏంటా అని, అక్కడ మైత్రేయ, పద్మపాణి అని ఉంటాయి. బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు ఒక్కడే దేవుడు ఆర్ జ్ఞానోదయం పొందినటువంటి సిద్ధ పురుషుడు, కాబట్టి ఇవన్నీ రకరకాల పోజుల్లో బుద్ధుడే అని మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళకి కిరీటాలు ఉన్నాయి అదేంటి అని ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. బౌద్ధులు కాకపోయినా కూడా అభ్యుదయవాదులు, హేతువాదులు వాళ్ళ పిల్లలకి బౌద్ధానికి సంబంధించిన పేర్లను పెడుతూ ఉంటారు. తథాగతుడు, అమితాభుడు, మంజుశ్రీ, ఇలా ఇవన్నీ కూడాను బుద్ధుడి పేర్లు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఏదో ఒక వ్యుత్పత్తి అర్థం ఉంటుంది కానీ అది ఏంటనేది తెలియదు. అఫ్కోర్స్ వాళ్ళంతా కూడా వేరువేరు దేవుళ్ళు అని 1969లో ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి సంపాదకత్వంలో ప్రచురించిన ఆంధ్ర విజ్ఞాన కోసం 6వ సంపుటంలో ఆదిరాజు వీరభద్రరావు గారు రాసిన బౌద్ధ దేవతలు అనే ఒక వ్యాసంలో ఉంటుంది. బౌద్ధంలో మైనర్ వర్గమైనటువంటి హీనయాన శాఖ వాళ్ళు బుద్ధుణ్ణి దైవస్వరూపుడిగా కాకుండా ఒక జ్ఞానిగా చూస్తారని, మేజర్ వర్గమైన మహాయాన వాళ్ళు హిందూ మత ప్రభావం చేత అనాత్మవాది అంటే ఆత్మ లేదు అనేవాళ్ళు అయినటువంటి బుద్ధుడికి పూర్వజన్మల్ని కల్పించి అవతారాలు కల్పించారని, తాంత్రిక పద్ధతులను అవలంబించారని, ఆ శాఖే విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందిందని ఇవన్నీ కూడా రాస్తున్నాయి అందులో. అయితే హిందూ మతంలాగే చాలామంది దేవుళ్ళని కల్పించి ఒక్కొక్కళ్ళకి, అంటే హిందూ మతంలో కల్పించలేదు, ఉన్నారు ఆల్రెడీ. సో ఇట్లాగే గనక మనం కూడా అట్లా చేస్తే ఇందులో కూడా చాలామంది దేవుళ్ళని మనము అక్కడ ఉన్నారు బట్ ఇక్కడ మనం కల్పించి ఒక్కొక్కళ్ళకి ఒక్కో శాఖను అప్పగిస్తే బాగుంటుంది అని అనుకుని వాళ్ళని బోధిసత్వులు అనే పేరు పెట్టాలని అనుకున్నట్టుగా ఆ వ్యాసంలో రాశారు. ఈ బోధిసత్వుల్లో ప్రధానమైన వాళ్ళు అవలోకితేశ్వరుడు, ఇంకా చాలామంది ఉన్నారు, మంజుశ్రీ. ఈ అవలోకితుడు అంటే కిందకి చూసేవాడు అని అర్థం, అంటే స్వర్గం నుంచి భూమిని చూస్తాడన్నమాట. మంజుశ్రీకి మంజునాథుడు, మంజుఘోషుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అవలోకితేశ్వరుడు బొమ్మ మనం చాలా చోట్ల చూసే ఉంటాం, కాకపోతే అతను అని మనకు తెలియకపోవచ్చు. ఇతను విష్ణువులాగా ఉంటాడు, విశ్వాన్ని నడుపుతుంటాడు. ఈ అవలోకేశ్వరుడి గర్భంలో సమస్త లోకాలు, పర్వతాలు, యోగులు, దేవతలు ఉంటారు. పలు రూపాల్లో వచ్చి తన భక్తులకి సహాయపడుతూ ఉంటాడు. తనని ధ్యానించేవాడని ఆపదల నుంచి, దొంగల నుంచి, దుఃఖం నుంచి, చాలా బాధల నుంచి కాపాడతాడు. ఇతని ఎడమ చేతిలో ఒక ఎర్ర కలువ ఉంటుంది. కుడిచేయి అభయముద్ర దాల్చి అలా ఒక అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇతనికి పద్మపాణి, లోకనాథుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇతనికి చాలా చేతులు, కళ్ళు కూడా ఉంటాయి. ఇతని పక్కనే తార అనే ఒక స్త్రీ విగ్రహం ఉంటుంది. 7వ శతాబ్దం తర్వాత ఈమెను శక్తి స్వరూపిణిగా చూడటం మొదలుపెట్టారు. ప్రాణులని సంసార సాగరం తరింపచేసేది, అంటే దాటింపచేసేది కాబట్టి తార అనే పేరు వచ్చింది. ఆమె పేరుతో అష్టోత్తరం కూడా ఉంది. 2వ స్థానంలో ఉన్న మంజుశ్రీని టిబెట్, నేపాల్, చైనా, జపాన్, జావాల్లో కూడా పూజిస్తారు. ఇతను విజ్ఞానానికి అధిష్టాన దేవత. ఒక చేతిలో విజ్ఞాన ఖడ్గం, ఇంకో చేతిలో పుస్తకం ఉంటాయి. సింహవాహనుడు. ఇతని శిష్యుడు మైత్రేయుడు. ఆ మైత్రేయుడు కేవలం ఒక ఉపదేవత మాత్రమే. మొదటి ఇద్దరికి మానవాతీత శక్తులు ఉన్నాయి, కానీ మైత్రేయుడు గౌతముడిలాగే చాలా జన్మలెత్తి చివరికి బుద్ధత్వం ప్రాప్తింపజేసుకున్నాడు. గౌతమ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు ఇతనికి చంపక వృక్షం కింద జ్ఞానోదయం అయింది. ఇతను ధర్మచక్ర ప్రవర్తన కార్యకలాపాలన్నింటినీ కూడాను పరిరక్షిస్తూ ఉంటాడు. తన తర్వాతి అవతారం మైత్రేయుడే అని గౌతమ బుద్ధుడు, అంటే శాక్యముని చెప్పాట. బంగారు ఛాయ శరీరుడై ఇతను పద్మంలో కూర్చోడు, నిల్చోవడమో కూర్చోవడమో చేస్తాడు. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఇతని గురించి ఇంకా బోలెడని వివరాలు ఉన్నాయి. ఇతని గురించే కాదు, అసలు అమితాబ్ బచ్చన్కి ఆ పేరు ఎలా పెట్టారనే విషయం గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. ఆ విషయాలు కూడా ఇంకా చాలా డీప్గా వెళ్తే కానీ అర్థం కాదు, చెప్తా. బట్ ఈ చిన్న విరామం తర్వాత
చల్లని రాజా, వెన్నెల రాజా, ఏమిటో నీ మాయా. ఓ చల్లని రాజా, వెన్నెల రాజా, ఏమిటో నీ మాయా. వినుటయే కాని వెన్నెల మహిమలు, వినుటయే కాని వెన్నెల మహిమలు, అనుభవించిన నెరుగనయా, అనుభవించిన నెరుగనయా, నీలో వెలసిన కళలు కాంతును, నీలో వెలసిన కళలు కాంతును, ఇప్పుడే కనిపించనయా, ఏమిటో ఈ మాయా. ఓ చల్లని రాజా, వెన్నెల రాజా, ఏమిటో నీ మాయా. కమిడి ఈ కిరణములే, కనుల గలి కమిడి ఈ కిరణములే, మనసును వెన్నగా చేతనయా, మనసును వెన్నగా చేతనయా, తెలిమి కోరుతూ ఏవో పిలుపులు, తెలిమి కోరుతూ ఏవో పిలుపులు, వినిపించనయా, ఏమిటో ఈ మాయా. ఓ చల్లని రాజా, వెన్నెల రాజా, ఏమిటో నీ మాయా.
Namaste. This is Bhuvika. Now you are listening to my media, The Voice of India.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా ఎవరైనా సరే ఒక గుంపు జనాలు ఉన్నారనుకోండి, అయ్యి బాబాయ్ అసలు ఇప్పుడు గుంపు అనే విషయమే మాట్లాడకూడదు కరోనా వైరస్ సందర్భంగా, అసలు ఇవాళ రేపైతే మొత్తం టోటల్ కర్ఫ్యూ అనుకోండి, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎవరింట్లో వాళ్ళు చక్కగా ఉంటున్నారు. బట్ దెన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఎవరైనా సరే రాజు అని పిలిచారనుకోండి, 100 వెనక్కి తిరిగి చూస్తారు. శ్రీనివాస్, వెంకటేష్ లేకపోతే ఇట్లాంటి పేర్లు వెనక్కి తిరిగి చూస్తారు. రామారావు, రాము ఇలాంటివి, ఇవన్నీ పాత తరంలో. ఇప్పుడు కొత్త విషయానికి వచ్చేసరికి ప్రసాద్ ఆర్ ఇంకా కళ్యాణ్, పవన్ ఇలాంటి పేర్లు. క్లాస్లో ఖచ్చితంగా కొంతమంది ఉంటారు షణ్ముఖ ఇలాంటి పేర్లు. ఇవన్నీ చాలా కామన్ నేమ్స్. ఎవరికైనా సరే ఒక పేరు పెట్టారంటే దాని వెనకాల ఏదో ఒక హిస్టరీ ఉంటుంది, రైట్? ఒక క్లాస్లో సపోజ్ వివేకో, వినయో ఎవరైనా ఉన్నారనుకోండి, ఎంతమంది ఉంటారు విజయ్ ఈ పేర్లు? ఏ విజయ్ అంటే నాకు అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చాడు, విజయ్ దీనానాథ్ చౌహాన్ ఆ అంటాడు కదా. సరే, అవును, నేను ఎందుకు డూ అంటున్నాను రూ అనకుండా అంటే, ఎందుకు అమితాబ్ బచ్చన్ అనగానే ఏదో మన ఇంట్లో మన పెద్దనో మన తాతయ్యో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో వాళ్ళని మనం మామూలుగా డూ అనే అంటాం కదా, రూ అనం కదా, ఏదో దూరపు ఫీలింగ్ వస్తుంది నాకు తన గురించి. ఎప్పుడు అలాగే అనిపిస్తుంది ఏంటో, అరే మన ఇంట్లో మనిషి అన్నట్టుగా. సో ప్రతి పేరు వెనకాల ఖచ్చితంగా ఒక హిస్టరీ ఉంటుంది. అది మన అమ్మమ్మ తాతయ్యల పేరులో, లేకపోతే మన బామ్మ వాళ్ళ పేర్లో, లేదు ఒక కులదైవం పేరు, ఏదో ఒకటి అట్లా ఒక పేరుకి ఖచ్చితంగా ఒక హిస్టరీ ఉంటుంది. అఫ్ కోర్స్ ఫ్యూచర్లో వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేస్తే అది వేరే విషయం, బట్ అంటిల్ దెన్ ఒక హిస్టరీ అయితే వాళ్ళ పేరుకు ఉంటుంది. అలాగా అమితాబ్ బచ్చన్ అనేటటువంటి అమితాబ్ అనే ఆ పేరుకి వెనకాల కూడా ఒక హిస్టరీ ఉండి ఉంటుంది కదా. మిగతా అందరి అయితే మనకు తెలుసో తెలీదో, కానీ అమితాబ్ బచ్చన్ గురించి అయితే అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది, కొద్ది గొప్ప తెలిసే ఉంటుంది. అందుకే ఆ పేరుకున్న హిస్టరీ గురించి నేను చెప్తున్నాను. అయితే ఇందాక మనము చెప్పుకున్నట్టుగానే ఈ హీనయాన మహాయాన అని రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా బుద్ధిజంలో. అందులో భాగంగా వీళ్ళు ఈ బౌద్ధంలో ఉన్నటువంటి మైనర్ వర్గీయులైన హీనయాన శాఖ వాళ్ళు వాళ్ళు ఒక దైవస్వరూపుడిగా కాకుండా ఒక జ్ఞానుగా చూస్తారంతే. అదే మహాయాన వాళ్ళైతే గనక కొంచెం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దేవుడుగా భావించి బుద్ధులలో కూడా చాలామందిని దేవుడుగా పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళని హెడ్గా పెడతారు. తాంత్రిక పద్ధతులు అవలంబించడం, ఆ శాఖ విదేశాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందడం, ఇవన్నీ కూడాను. అయితే అలా ఒక్కొక్కళ్ళని పెట్టిన డిపార్ట్మెంట్కి హెడ్లుగా పెట్టిన వాళ్ళని బోధిసత్వులు అంటారు. అందులో ప్రధానమైన వాళ్ళు మంజునాథుడు, అవలోకితేశ్వరుడు. అవలోకితేశ్వరుడేమో విష్ణువులాగా ఉంటాడు కొంచెము, అలాగే మంజు ఈ మన తార అనే ఒక స్త్రీ విగ్రహం ఉంటుంది మన అవలోకితేశ్వరుడి పక్కన. రెండో స్థానంలో ఉన్నటువంటి మంజుశ్రీని టిబెట్, నేపాల్, చైనా, జపాన్ ఇలాంటి చోట్ల పూజిస్తారు. ఈ దేవత ఆర్ దేవుడు విజ్ఞానానికి అధిష్టాన దేవత. ఒక చేతిలో విజ్ఞాన ఖడ్గము, ఇంకో చేతిలో పుస్తకము ఉంటాయి. సింహవాహనుడు ఇతని శిష్యుడు మైత్రేయుడు, అతను కేవలం ఉపదేవత మాత్రమే. ఇక బోధిసత్వుడి విషయానికి వస్తే గనక ఇందులో మొదటి ఇద్దరికి కొంచెం అతీత శక్తులు ఉన్నాయని ఒక ప్రతీతి. అది నిజమా కాదా తెలియదు కానీ మానవాతీత శక్తులు ఉన్నాయి అంటారు. కానీ మైత్రేయుడు గౌతముడిలాగే చాలా జన్మలెత్తి చివరికి బుద్ధత్వం ప్రాప్తింపజేసుకున్నవాడు. గౌతమ బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం అయితే ఇతనికి చెంపక వృక్షం కింద అయిందంటారు. ఇతను ధర్మచక్ర ప్రవర్తన కార్యకలాపాలన్నింటినీ పరిరక్షిస్తూ ఉంటాడని చెప్పాను కదా. తర్వాతి అవతారం మైత్రేయుడే అని గౌతమ బుద్ధుడు చెప్పాట కూడా. బంగారు వర్ణ శరీరుడైన ఇతను పద్మంలో కూర్చోడు, నుల్చోడమో అట్లా ఉంటుంది, అంటే ఆ పోస్చర్. ఇంకో బోధిసత్వుడు సమంత భద్రుడు, టిబెట్లో అత్యంత ప్రియమైన దేవత. ఆకుపచ్చ రంగులో ఏనుగు మీద సవారీ చేస్తూ ఉంటాడు. ఈ బౌద్ధ ధర్మాలన్నీ చక్కగా పాటించే వాళ్ళని రక్షించడం ఇతని పని అని చెప్తూ ఉంటారు. శాంతికి ప్రతిరూపం మహాస్థాన ప్రాప్తుడు అనే బోధిసత్వుడికి ఇలాంటి క్షణాలే ఉన్నాయి, అచ్చు ఇలాంటి లక్షణాలే. క్షితిగర్భుడు అనే ఒక బోధిసత్వుడికి స్త్రీ లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ నమ్మకం ఏంటంటే స్త్రీలకి ప్రసవ సమయంలో సహాయపడతాడని ఒక ప్రతీతి. పాతాళ లోకాధిపతి శిరోముండనం చేయించుకుని దండం చేత పట్టుకుని బౌద్ధ భిక్షు రూపంలో కనపడతాడు. ఇక వీళ్ళు కాకుండా హిందువులు ఇంద్రుడికి బౌద్ధ రూపం కల్పించి వజ్రపాణి అనే అతన్ని బోధిసత్వుల్లో చేర్చారని కూడా అంటూ ఉంటారు. అయితే లోకానికి చెందినటువంటి బౌద్ధ దేవుళ్ళలో లోకానికి చెందనటువంటి బౌద్ధ ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఐదుగురిని ధ్యాన బుద్ధులు అంటారు. వాళ్ళల్లో వీళ్ళు ఏంటంటే ధ్యానం ద్వారా ఈ ఆధ్యాత్మికతని సంపాదించిన వాళ్ళు. వైరోచనుడు, అక్షోభ్యుడు, రత్న సంభవుడు, అమితాభుడు, అమోఘ సిద్ధి అని వాళ్ళ పేర్లు. ఈ ఐదుగురు ఆది బుద్ధ దేవుని ధ్యాన సాధనకి ఫలంగా ఉత్పన్నమైన వాళ్ళు అని అంటారు. వీళ్ళు తమకి ప్రతిబింబాలుగా బోధిసత్వులని, మిగతా దేవతల్ని సృష్టిస్తారు. వీళ్లల్లో వైరోచనుడు, అమితాభుడు ప్రధానమైన వాళ్ళు. వైరోచనుడివి అన్నీ కూడాను సూర్య లక్షణాలు. ఇట్లా కొంతమంది గురించి వింటూ ఉంటే హిందూ బౌద్ధులకి, హిందూ దేవతలకి కొంచెం బౌద్ధ మతపు కలరింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అమితాబ్ బచ్చన్ పేరు ఎట్లా వచ్చిందనే విషయం మీద, అమితాభుడు అని ఇందాక నేను చెప్పాను కదా వైరోచనుడు, అమితాభుడు వీళ్ళిద్దరూ ప్రధానమైన వాళ్ళని. అసలు అమితాభుడు అంటే అమితమైన కాంతి కలవాడని అర్థం. అతనికి ఇంకో పేరు కూడా ఉంది, అమితాయువు అని, అంటే మితం లేని ఆయుర్దాయం కలవాడు, చిరంజీవి అని. పశ్చిమ దిక్కుకి అధిపతి, మరణించిన వాళ్ళు అక్కడికే చేరతారు. ఇతని అధీనంలో ఉన్న స్వర్గాన్ని సుఖవతి అంటారు. పూజా తత్పరులైన వాళ్ళకి అమితాభుడు ఈ స్వర్గంలో చోటిస్తాడు. సో మన అమితాబ్ బచ్చన్కి వాళ్ళ నాన్నగారు ఈ దేవుడి పేరే పెట్టారు. ధ్యాన బుద్ధుల్లో మూడోవాడైన అక్షోభ్యుడు తూర్పు దిక్కుకి అధిపతి. ఇక మహాయాన ప్రకారం ఏంటంటే, గౌతమ బుద్ధుడి తర్వాత చాలామంది బుద్ధ దేవుడు అవతరిస్తారు. వాళ్ళని తథాగతులు అంటారు. మనిషిగా పుట్టి దేవుడి స్థాయికి ఎదిగిన వాడు పద్మసంభవుడు. అతను 8వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను భారతదేశంలో పుట్టి మహాయాన శాఖని బాగా ప్రచారం చేశాడు. టిబెట్లో కొంతకాలం ఉండి తర్వాత రాజుతో పేచి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ ఇతన్ని బాగా ఆరాధిస్తారు. ఇతను అవలోకితేశ్వరుని అవతారము అనే నమ్మకం కూడా ప్రబలిన తర్వాత పద్మంలో పుట్టాడనే కథ తర్వాత ప్రచారంలోకి వచ్చింది. విగ్రహాలు వెలిసినాయి. ఇతని చేతిలో ఒక దండం ఉంటుంది. ఇది పైన 3 గజీలు ఉంటుంది. వాటిలో 1 కపాలం, 1 శిరస్సు, 1 వజ్రాయుధం. ఒక గుర్రాన్ని ఎక్కి ఉంటాడు. ఆ గుర్రం పేరు బలహ. బలాహ. ఇలా చాలామంది దేవతలు ఉన్నారు. మీరు గమనిస్తే కనుక బెంగళూరు నుంచి మడికేరికి వెళ్ళే దారిలో కూర్గులో బైల్ కుప్పే అనే చోట నామ్డ్రోలింగ్ టిబెటన్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంది. అది చైనా ఆక్రమణ తర్వాత టిబెట్ నుంచి పారిపోయిన బౌద్ధులకి అక్కడ విశాలమైన స్థలాన్ని ఇస్తే అక్కడ ఆలయం కట్టుకున్నారు. వాడుకలో గోల్డెన్ టెంపుల్ అంటారు. ఒక పెద్ద హాల్లో బంగారు పూత పూసిన 3 రకాల దేవుళ్ళు కనపడతారు. ఎడంవైపు పద్మసంభవుడు, మధ్యలో మనందరికీ తెలిసిన గౌతమ బుద్ధుడు, కుడివైపు అమితాయుడు. వీళ్ళు అమితాయువు అంటారు. కానీ మనము మనకి ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో మనకు అర్థమైన దాన్ని బట్టి అతని పేరు అమితాభుడు. వీళ్ళు పద్మసంభవుడిని గురి ఒక గురువు రిన్ పోషే అంటారు. వీళ్ళు అతను స్థాపించిన నయింగ్ మాప అనే శాఖకి అనుయాయులన్నమాట. వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఇంకా బోలెడు విశేషాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
సంతదాగేరా పగలైతే హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల. చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో అమితాబ్ బచ్చన్కి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయం మీద మాట్లాడుతూ, మనము గమనిస్తే కనుక బెంగళూరు నుంచి మడికేరికి వెళ్ళే దారిలో కూర్గ్లో బైల్ కుప్పే అనే ఒక చోట నామ్డ్రోలింగ్ టిబెటన్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ అని ఒకటి ఉంది. నేను వెళ్ళాను అక్కడికి. ఈ చైనా ఆక్రమణ తర్వాత టిబెట్ నుంచి పారిపోయి వచ్చిన బౌద్ధులకి అక్కడ విశాలమైన ఒక స్థలం ఇస్తే వాళ్ళు ఒక గుడి కట్టుకున్నారు. దాన్ని వాళ్ళు గోల్డెన్ టెంపుల్ అంటారు. ఒక పెద్ద హాల్లో బంగారు పూత పూసిన 3 రకాల దేవుళ్ళు ఉంటారు. అక్కడ ఎడంవైపు పద్మసంభవుడు, మధ్యలో మనందరికీ తెలిసిన గౌతమ బుద్ధుడు, కుడివైపు అమితాయువు ఆర్ అమితాభుడు, వాళ్ళు అంటారు అమితాభుడు అని. వీళ్ళు పద్మసంభవుడిని గురు రిన్ పోషే అంటారు. మీరు గమనిస్తే హృతిక్ రోషన్ పాట కూడా ఒకటి ఉంటుంది, రిన్ పోషమాలని. ఆ పాట మేబీ దీనికి ఏమైనా కనెక్షన్ ఉందేమో తెలియదు. వీళ్ళు అతను స్థాపించిన నయింగ్ మాప అనే శాఖకి అనుయాయులు. సో ఈ అతను స్థాపించినటువంటి ఈ ఏదైతే శాఖ ఉందో నయింగ్ మాప అని, దానికి అనుయాయులు. టిబెట్లో కూడా ఇంకా చాలా బౌద్ధ శాఖలు ఉన్నాయి. అయితే వాళ్ళ కథనం ప్రకారం ఏంటంటే, గౌతమ బుద్ధుడు నిర్యాణం అయిపోయిన 12 ఏళ్ల తర్వాత పద్మసంభవుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఒడియానాలో సింధు సరస్సులో ఒక పద్మంలో పుట్టాడు అంటారు. అతన్ని వాళ్ళు రెండో బుద్ధుడిగా పరిగణిస్తారు. ఇక మధ్యలో ఉన్న శాఖ్యముని కథ మనందరికీ తెలిసిందే. శుద్ధోధనుడికి మాయాదేవికి పుట్టి యశోధరుని పెళ్ళాడి రాహులుడు అనే కొడుకుని కానీ ఒక్కసారిగా ప్రపంచం అంటే విరక్తి కలిగి సన్యాసి అయిపోయి తపస్సు చేసి బోధివృక్షం కింద జ్ఞానోదయం కలుగుతుంది. ఆ తర్వాత తనకి లభించిన జ్ఞానంతో తన బోధనలన్నీ కూడాను చేసి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు. మహాయాన ప్రకారం ఏంటంటే మొత్తం 1002 బుద్ధులు ఉన్నారు. అందులో ఇతను 4వ వాడు. ఇక కుడివైపున ఉన్నటువంటి అమితాభుడు, అతన్ని ప్రార్థిస్తే ఆయుర్దాయం పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. మామూలుగా పాపాలు చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని, పాపాలు మాని అమితాయువుని అమితాయువుని ఆర్ అమితాయుస్ ఆర్ అమితాభుడు అతన్ని కొలిస్తే ఆయువు పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. కొన్ని చోట్ల అతని చేతిలో ఉన్న ధన్వంతరి టైప్లో ఒక పాత్ర కూడా ఉంటుంది. ధన్వంతరి ఆరోగ్యానికి ఆయుర్దాయానికి ప్రతీక కదా. సో అట్లా ఆయన ఎవరికైనా సరే అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆర్ కొంచెం లాంగ్ టైమ్ క్రానిక్ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళకి మంచి చేస్తాడు, వాళ్ళ నొప్పుల్ని తీసేస్తాడని ఒక నమ్మకం. ఈసారి మీరు ఎప్పుడైనా కూర్గు వైపు వెళ్తే ఖచ్చితంగా బౌద్ధాలయాన్ని చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చుట్టూరా మొత్తాన్ని పూల మొక్కలు, స్పేషియస్గా ఉంటుంది. అలాగే మీరు గూగుల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇమేజెస్ కొట్టి చూడండి. ఇంతకుముందు మీరు ఖచ్చితంగా అవి చూసామనే అనుకుంటారు, కాకపోతే మీకు ఆ పేర్లు అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, కానీ బట్ ఖచ్చితంగా అవైతే ఉన్నాయి. అయితే ఒక పుస్తకం మనకి ఏదైనా ఒకటి దొరికి, అంటే ఇప్పుడు ఈ బుద్ధుడికి సంబంధించినవైనా ఏమైనా సరే మనకి దొరికి మనము ఆన్లైన్లో కనుక ఎక్కడైనా సరే చూస్తే, చాలాసార్లు అందులో ఉన్న భాష చాలా గ్రాంథికంగా ఉండి అసలు చదవడానికి 4 పేజీలు చదవగానే ఎందుకు రా, మనకేమో అర్థం కావట్లేదులే అన్నట్టు ఆపేసే రకంగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ హిస్టరీ కనుక మనం తెలుసుకుంటే అందులో చాలా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు ఆయన రాసిన వ్యాసంలో. అండ్ ఇలాంటివి ఎప్పటికైనా సరే మనకి ఒక ఎక్స్పోజర్ టు సమ్ అదర్ హెరిటేజ్ అండ్ కల్చర్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హిందూ ఆర్ బుద్ధి ఆర్ సిక్ ఆర్ ఇస్లాం, ఎవరైనా సరే క్రిస్టియానిటీ, ఇలా ప్రతి మతంలోనూ ఖచ్చితంగా ఏ మతమైనా మనకు తెలుసు సారాంశం ఒకటే, మంచిని ఎక్కువగా పెంచాలి, చెడుని తుంచాలని. కానీ ఈ మధ్యలో కొంతమంది వచ్చి దాంట్లో యాడ్ఆన్స్ చేస్తారు చూసారా, వాటిల్లోనే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను. అసలు పురాణం ఏమిటి అనేది తెలుసుకోవడానికి మటుకు ఇలాంటి వ్యాసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. కుదిరితే మీరు చూడండి, అది ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా చదవండి, చాలా బాగుంటుంది. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. మొత్తానికి మరి అమితాబ్ బచ్చన్ పేరుని అమితాయువు అన్న పేరు పెట్టినందుకు గాను నిజంగానే కూలీ షూటింగ్ నుంచి మొదలు పెడితే మధ్యలో ఎన్నోసార్లు ఎన్ని ఎయిల్మెంట్స్ వచ్చినా కూడా ప్రతిసారి తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి గోడ కొట్టిన బంతిలాగా డబుల్ స్పీడ్తో మళ్ళీ రైజ్ అయ్యాడు. ఏబీసీఎల్ కార్పొరేషన్ మొత్తం డూమ్ అయిపోయినా కూడాను కేబీసీతో మళ్ళీ పైకి లేచాడు. ఇప్పటికీ కేబీసీ అంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి షారూఖ్ ఖాన్ వచ్చాడేమో, కానీ అన్ని సీజన్స్ ఆల్మోస్ట్ తనే చేశాడు. తను కాకుండా ఇంకెవరైనా చేస్తారని చూడబుద్ది కూడా లేదు. తన హిందీ అసలు ఆ భాష మీద పట్టు, శుద్ధ హిందీ, అసలు ఎక్కడ ఒక ఇంగ్లీష్ పదం రాకుండా. నిజంగా ఎవరైనా ఈ గేమ్స్ పెడతారు కదా 1 మినిట్ తెలుగు ఆర్ 1 మినిట్ హిందీ అని, అట్లా దాంట్లో తనని ఎవరు బీట్ చేసేవాళ్ళు ఉండరేమో అనిపిస్తుంది. అసలు వెతుక్కోడు ఎంత పట్టో భాష మీద. అండ్ అంతే క్రియేటివిటీ కూడాను, తన ట్వీట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత క్రియేటివ్గా పెడతాడు అసలు ప్రతి ఒక్కటి అని. మనిషి అంటే తనకి కొంచెం ఓసిడి ఉందంట, ఎవరైనా షేక్ హ్యాండ్ ఇవ్వగానే అర్జెంటుగా శానిటైజర్తో బా చేతులు తుడి చేసుకుని 10 సార్లు కడిగేస్తాడట. ఇప్పుడు కరోనా వైరస్ ప్రివేలింగ్ ఈ టైంలో ఖచ్చితంగా అది మంచి అలవాటే, బట్ కొంతమందికి ఉంటుంది కదా అట్లాంటి ఓసిడి. అదర్ దాన్ దాట్ తనకి ఎవరైనా తన ఫ్యాన్స్ కానీ ఎవరైనా వచ్చి ఇలాగ మీరు అంటే ఇష్టము అది అని అంటే చాలా చక్కగా రెస్పాండ్ అవుతాడట. అసలు మామూలుగా ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఒక స్టార్డమ్ వచ్చి బిగ్ బి అంటే బాలీవుడ్ మొత్తం కూడా క్యూలో నిలబడుతుంది, అలాంటి ఒక వ్యక్తి ఎంత డౌన్ టు ఎర్త్గా ఉంటాడు అనేది తన ఇన్స్టా, తన ట్వీట్స్ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. నిన్నగాక మొన్న వచ్చిన ఆలియా భట్ని, రణ్బీర్ కపూర్ని అందరినీ కూడాను ప్రశంసలతో ముంచెత్తుతాడు. మొన్న ఏదో బ్రహ్మాస్త్ర షూటింగ్ అప్పుడు రణ్బీర్ కపూర్తో ఒక స్కెడ్యూల్ ఉండింది, అది షూట్ చేస్తున్నప్పుడు ఇన్స్టాలో ఒక పిక్ పెట్టాడు, ఐఎమ్ యాక్టింగ్ విత్ వన్ ఆఫ్ ది రిఫైన్డ్ యాక్టర్స్ ఇన్ బాలీవుడ్ అది అని చెప్పి రణ్బీర్ కపూర్ గురించి, అలాగే ది గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పి ఆలియా భట్ గురించి పెట్టాడు. అంత చిన్నపిల్లల గురించి తను అసలు అలా పెట్టక్కర్లేదు, ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ అండ్ ఇన్నేళ్ల నుంచి ఉన్నారు అదే ఇండస్ట్రీలో. ఆ తర్వాత తనతో యాక్ట్ చేయడం అసలు మిగతా ఎవరైనా సరే యంగర్ జనరేషన్ అబ్బా మన అదృష్టం అనుకుంటారు, అలాంటిది తను నాకు భయం వేస్తుంది ఆలియాతో యాక్ట్ చేయాలంటే అసలు తన వైబ్ కానీ తన ఎనర్జీ లెవెల్స్ కానీ నేను మ్యాచ్ అవ్వగలనా అని అట్లా పెట్టడం అనేది అని అంటే చూసేవాళ్ళు అనిపించవచ్చు ఏంటి మరి ఇంత ఇదిగా పెట్టారని. కానీ హీ మెంట్ ఇట్, అంటే తను పెట్టే ప్రతి వర్డ్లో కూడాను ఆ జెన్యూనిటీ కనపడుతుంది. డౌన్ టు ఎర్త్ అనేది కొంతమంది డౌన్ టు ఎర్త్ ఉన్నట్టుగా అనిపిస్తారు కానీ తెలిసిపోతుంది దే ఆర్ యాక్టింగ్ మోడెస్టీ ఆర్ దే ఆర్ ప్రిటెండింగ్ మోడెస్టీ అని, కానీ తనలో అట్లా అనిపించదు మనకి. అంత ఒక మనిషి ఎట్లా ఉండాలి, సక్సెస్ వచ్చినా నెత్తికెక్కకూడదు అనేటటువంటి ఒక విషయాన్ని ఏదైనా నేర్చుకోవాలంటే తన దగ్గర నుంచే నేర్చుకోవాలి. సో మరి ఈ అమితాబుడు కూడా ఇట్లాగే ఆరోగ్యాలతో మంచి, అంటే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మంచి ఆరోగ్యంతో ఎప్పటికీ మనల్ని ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఇంకెంతో మందికి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాలని పర్ఫార్మెన్స్లో, అలాగే డిసిప్లిన్లో, అన్నిట్లోనూ. అలాగే మర్చిపోయింది, తను కవిత్వాలు రాస్తారు, అసలు సూపర్ రాస్తారు, అవి కూడా పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. మరి వాళ్ళ నాన్నగారి జీన్స్ వచ్చిందేమో కవిత్వం విషయంలో చాలా బాగా రాస్తారు. సో తన కోసమే ఇంకా ఎన్నో స్టోరీలు రాయాలని, తనని ఇంకా ఎన్నోసార్లు యాక్టింగ్లో కొత్త కొత్త మెట్లన్నీ ఎక్కాలని కోరుకుంటూ, అమితాభుడు అనే తన పేరుని సార్థక నామడేయుడిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి సోమవారం రోజు చిత్రం బళ్ళారి విచిత్రంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. అన్నట్టు రేపు అసలే జనతా కర్ఫ్యూ, సండే. చక్కగా పొద్దున 7 నుంచి రాత్రి 9 వరకు అందరూ ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి కదలకండి. మనము మన వంతుగా మనం ఏం చేయగలం అంటే ఇదే కదా చేసేది. సో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం ప్రశాంతంగా ఇంట్లోనే ఉందాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.